43వ అధ్యాయం. శ్రీ సాయినాథుని నిర్యాణం 2. శ్రీ సాయినాథులు ఈ జగత్తుని వదిలేసి వెళ్ళిపోవటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో సత్పురుషులు శ్రీ సాయినాథుని నిర్యాణం గురించి వర్ణించబడింది. మిగిలినది ఈ అధ్యాయంలో సంపూర్ణమవుతుంది. మనలో అలౌకిక ప్రేమను ఉత్పన్నం చేసే విషయంలో సాయి సర్వసమర్థులు. హేమాడు పంతికి ఆయన చరణాల్లో ఉన్న అనురక్తి చాలా గొప్పది. అందుకే ఆయన చరిత్ర వ్రాస్తున్నాడు. సాయియే భక్తి ప్రేమలనిస్తారు. ఆయనే మహోన్నతమైన తమ చరిత్ర మహిమను పెంచుతారు. అక్కడ ఆయన చరణాల్లో భజన చేసే కృత్యం చాలా గొప్పది. అక్కడే సంసారం పట్ల వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. కనుక కాయ వాచ మనస నేను ఆయనకి వేలాది నమస్కారాలు చేస్తాను. ఆయన మహనీయత గురించిన ఆలోచన ఆయనను ధ్యానించటంతో కలగదు. ఆయనకి కేవలం అనన్యంగా శరణు వెళ్తేనే కలుగుతుంది. పాపపంకిలమైన మాలిన్యాన్నంతా ప్రక్షాళన చేయటానికి, మనోప్రాంగణాన్ని పరిశుద్ధం చేసుకోవటానికి ఇతర సాధనలు వ్యర్థం. హరిభక్తుల గొప్పతనాన్ని స్మరించటం, వారిని భజించటం లేదా కీర్తించటం తప్ప చిత్తశుద్ధికి మరొక సులభ సాధన వెతికినా కనిపించదు. సరే, గడిచిన అధ్యాయంలోని జరిగిన కథను గుర్తు చేసుకుందాం. క్లుప్తంగా మననం చేసుకుందాం. చిన్మయ కాంతులు వెదజల్లే సాయి ఆత్మానందానికి మూలస్థానం. ఇప్పుడు ఈ నిరూపణను ముందుకు నడిపిద్దాం. ఇంతకుముందు సవిస్తరంగా చెప్పాను, బాబా విజయదశమి రోజునే ఎందుకు ప్రయాణించారో, తాత్యాబాని నిమిత్తంగా చేసుకుని మొదటే ఎందుకు భవిష్యాన్ని సూచించారో, తరువాత దేహాంత సమయంలో ధర్మం చేయాలన్న దక్షతను పాటిస్తూ లక్ష్మికి ఎలా దానం చేశారో, వీటన్నిటి గురించి కూడా వర్ణించాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో మరణం ఆసన్నమైనప్పుడు సాయిబాబా తమ శ్రేయస్సు కోసం బ్రాహ్మణుని నోటి నుంచి రామాయణాన్ని ఎలా విన్నారో చెప్పబడుతుంది. సమాధిస్థానం గురించిన ఆలోచన ఎలా చేశారు, అకల్పితంగా ఇటుకరాయి చేతిలోంచి ఎలా కింద పడిందో, వీటన్నిటి గురించి శ్రద్ధగా వినండి. అలాగే ఒకసారి బాబా 3 రోజులు బ్రహ్మాండంలో సహస్రారంలోకి, అంటే మాడు మీదకి ప్రాణాన్ని తీసుకొచ్చినప్పుడు జనులు అది సమాధి కాదు, ఆయనకు దేహావసానం అయిందని నిశ్చయించుకున్నారు. వారు ఆయన ఉత్తర విధికి అన్నీ సిద్ధం చేశారు. కానీ బాబా ప్రాణం మళ్లీ తిరిగి శరీరంలోకి వచ్చినప్పుడు వాళ్ళు మనస్సులో ఎలా భయపడ్డారో అది కూడా వినండి. సరే, ఈ నిర్వాణ కథను వినటానికి శ్రోతలు విసుక్కుంటారు. దేహావసాన వార్త ఎవరి మనసుకి నచ్చదు. కానీ సాధుసత్పురుషుల నిర్వాణం శ్రోతలని, వక్తని పవిత్రులను చేస్తుంది. కనుక గ్రంథ విస్తరణ భీతితో విభజించిన ఈ కథను తనివి తీరా వినండి. దేహం వదిలేయటం వల్ల పునర్జన్మరహితమైన ఆత్మసుఖం వద్ద ఉండే శాశ్వత స్థితిని, పొందటానికి కష్టమైన గతిని బాబా ప్రాప్తింపచేసుకున్నారు. దేహధారణ చేసినప్పుడు ఆయన వ్యక్తమయ్యారు. దేహత్యాగం తరువాత ఆయన అవ్యక్తమైనారు. ఒక కార్యం కోసం ఒక ప్రదేశంలో అవతరించిన ఆయన అవతార కార్యం సమాప్తమైంది. ఇప్పుడు అన్ని కార్యాల్లోనూ అన్ని చోట్ల ఆయనకున్న సంబంధం సుస్పష్టమైంది. ఆయన ఒక పరిమిత స్థానంలోనే ఉండటమనేది ముగిసింది. ఆయన సర్వవ్యాపకతను పొందారు. పూర్ణంగా శాశ్వతులైనారు. తమ స్వస్వరూపంలో లీనమైనారు. సాయి అందరికీ జీవనం. అన్ని జీవులకి ప్రాణం. సాయిలేని షిరిడీ గ్రామస్థులు హీనులు దీనులు అయ్యారు. సాయిదేహం చల్లబడగానే శోకం మిన్నుముట్టింది. చిన్న పెద్ద అందరూ చింతాక్రాంతులైనారు. అందరికీ ప్రాణాలు పోయినంత పనైంది. లోకంలో ఎంతో ప్రసిద్ధి చెందిన జ్వరంలాంటి పీడలు సంసారంలో చిక్కుకున్న వారి వెంట పడుతున్నాయి. యోగుల వైపు అవి కన్నెత్తి కూడా చూడవు. అమరకాంతులు వెదజల్లే తమ తేజస్సుని ప్రజ్వరిల్లజేసే మహాత్ములు తమ దేహాన్ని దగ్ధం చేస్తారు. అదే పద్ధతి బాబా స్వయంగా చేశారా? లేక ఏది జరగకూడదో అదే జరిగిందా? సాయి మహారాజు బ్రహ్మస్వరూపంలో లీనమైనారు. జనులు ఎంతో నిరాశ చెంది లోపల రోదించారు. మనం మసీదుని వదిలేసి వెళ్ళి ఉండకపోతే బావుండేది. అనవసరంగా చివరి చూపుని పోగొట్టుకున్నాం. దగ్గర్లో ఉంటే ఏదైనా ప్రయోజనం ఉండి ఉండేది. సరిగ్గా సమయానికి మన బుద్ధి భ్రష్టుపట్టింది అని అనేక రకాల ఆలోచనలతో వాళ్ళు మనసుల్లో దుఃఖించారు. బాబా మనసులో ఏముందో ఏమో కానీ గొంతులో గురగుర లేదు. ఆయాసము యగశ్వాస లేవు. కఫం లేదు, దగ్గు లేదు, జీవుడు తల్లడిల్లటమూ లేదు. బాబా అమరత్వపు ఆనందంతో ప్రయాణించారు. ఇక సాయి దర్శనమెలా? సాయిపాద సంవాహనం ఎలా? సాయిపాద ప్రక్షాళనమెలా? తీర్థప్రాసన మాత్రం ఎలా? అదలా ఉండని. అసలు చివరి సమయం ఆసన్నమవటం చూసి ఆయన తమ దగ్గరున్న ప్రేమాళు భక్తులను దూరంగా ఎందుకు పంపించారు? వారి మనసులకి కలత ఎందుకు కలిగించారు? నిర్యాణ సమయంలో ప్రాణసమానులైన భక్తులందరినీ దగ్గరలో చూసి బాబా తమకు ప్రేమ ఉప్పొంగుతుందేమోనని సాయుధ్య ముక్తి ప్రాప్తింపచేసుకోవటంలో ప్రేమపాశం అడ్డుపడుతుందని, సమయానికి వాటిని ఛేదించకపోతే వాసనారహితంగా అవటం కష్టమని, అలా జరగకుండానే ఒకవేళ దేహం పడిపోయి దానితో పాటు మరణం వచ్చి ప్రాణాలు అనంతవాయువులో లీనమైతే వెంటనే కొత్త సంసారం వెంటపడి వాసన, ఆశ, ఆకాంక్ష సంత జరుగుతుందని, దీన్ని ఆపాలని సాధుసత్పురుషులు సదా సావధానులుగా ఉంటారు. బాబా మనసులోనూ ఈ ఆలోచనే వచ్చింది. లోకంలో ప్రసిద్ధమైన ఈ సాంప్రదాయాన్ని నెలకొల్పాలి. మరణ సమయంలో ఈ సావధానతనే తాను ఉంచుకోవాలి. అందరినీ దూరంగా పంపించి ఏకాంతంలో ధ్యానం చేయవలసిన దేవుణ్ణి లేదా గురువు రూపాన్ని మనసుని గందరగోళంలో చిక్కనీయకుండా చిత్తం ఎదుటకి తీసుకురావాలంటే మొదట ఆ మనసుని శాంతింపచేయాలి. అంతే మతి సాగతిహి. మరణ సమయంలో ఆలోచన ఎలా ఉంటుందో అలాగే మరుజన్మ లభిస్తుంది. ఈ సుప్రసిద్ధ సామెత అందరికీ తెలిసే ఉంటుంది. కనుక భగవద్భక్తులు దీన్ని స్వయంగా ఆచరణలోకి తెస్తారు. లోక వ్యవహారాలను పాటించటమే వీరి పద్ధతి. గీత 8వ అధ్యాయంలో భగవాన్ శ్రీకృష్ణుడు ఇదే చెప్పారు. అంతకాలే చమామే వస్మరన్ ముక్త్వా కళేబరం హ్య ప్రయాత సమద్భావం యాతి నాస్తుత్ర సంశయః. యం వాపిస్మరన్ భావం త్యజంత్యంతే కళేబరం తం తమే వైతి కౌంతేయ సదా సద్భావభావితః. అంత్యకాలంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని వదిలేసేవారు నా స్వరూపాన్నే పొందుతారు. ఇందులో సంశయం లేదు. అంత్యకాలంలో మానవులు ఏ భావాలను, అంటే మానసిక స్థితులను గుర్తు చేసుకుంటూ దేహాన్ని వదిలేస్తారో వారు ఆ మనస్థితిలోనే లీనమవటం వల్ల దాన్నే పొందుతారు. 14 రోజులు మిగిలున్నాయి. బాబా నిర్ణయించిన కాలం దగ్గరపడింది. కనుక బాబా వజే అనే ఇంటి పేరు గల ఒక భక్తుడితో రామాయణం చదివించారు. వజే మసీదులో కూచుని గ్రంథ పారాయణం మొదలుపెట్టాడు. బాబా దాన్ని వినసాగారు. అలా 8 రోజులు గడిచిపోయాయి. తరువాత బాబా పారాయణను ఆపకుండా చదువు అన్నారు. అప్పుడు వజే దాన్ని రాత్రింబవళ్ళు 3 రోజులపాటు చదివాడు. ఈ ప్రకారంగా 11 రోజులు వజే పారాయణ చదివాడు. తరువాత అసక్తత వల్ల అతను అలసిపోయాడు. చదివి చదివి విసిగిపోయాడు. అలా ఇంకా 3 రోజులు గడిచాయి. తరువాత బాబాయ్ ఏం చేశారు? గ్రంథ పారాయణ సమాప్తి చేయించారు. వజేని అక్కడి నుంచి పంపేశారు. తాము ప్రశాంతంగా ఉండిపోయారు. బాబా వజేని ఎందుకు పంపేశారో చెప్పండి అని శ్రోతలు అనవచ్చు. నాకు తోచినట్లు మీకు తెలియజెప్తాను, శ్రద్ధగా వినండి. దేహావసానం సమీపించినప్పుడు సాధు సత్పురుషులు మహాత్ములు గ్రంథపారాయణ చేయిస్తారు, సావధానంగా వింటారు. శుకాచార్యుడు 7 రోజులు శ్రీమద్భాగవత పురాణం చదివాడు. దాన్ని విని పరీక్షిన్ మహారాజు తృప్తి చెందాడు, సుఖంగా మరణించాడు. భగవంతుని లీలలు వింటున్నప్పుడు, భగవంతుని మూర్తి కళ్ళెదుట కనిపిస్తున్నప్పుడు మరణించిన వారే తమకు శ్రేయస్సును చేకూర్చుకుంటారు అని జనుల మనసుల్లోని ఆలోచన. కాని సత్పురుషులు స్వయంగా దాన్ని ఆచరణలో పెడతారు. సామాజిక వ్యవస్థను రక్షించే మార్గాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. అసలు అందుకే వారు అవతరిస్తారు. పంచమహాభూతాలతో బంధింపబడ్డ శరీరం గురించిన విచారం ఉండని వారికి శరీరాన్ని వదిలేటప్పుడు దుఃఖశోకాల క్షోభ ఉండదు. వారి దృష్టి ఆ నైసర్గిక లేదా మూల ప్రకృతిని అనుసరించి ఉంటుంది. సరే, ఇక్కడ శ్రోతలకి సందేహం కలుగుతుంది. బ్రహ్మానందంలో సుఖించేవారు మాయామోహాలను కౌగలించుకుంటారా? ఇలా చెప్పటం అంత సులభమా? ఆత్మస్వరూపంలో జాగృతమై ఉండి అల్లా మాలిక్యే లక్ష్యంగా పెట్టుకున్న వారికి భక్తులు దగ్గరలో ఉండటం అభ్యంతరకరం ఎలా అవుతుంది? వారికి ఈ సంసారం ముగిసిపోయింది, పరమార్థం కూడా అక్కడే ఆగిపోతుంది, అన్యత్వం సమూలంగా నశించిపోయి ఉంటుంది. వారు స్వయంగా స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ఇదంతా అక్షరాలా నిజం. ఇందులో అణుమాత్రమైనా అసత్యం లేదు. కానీ సత్పురుషులు లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి తమ అవతార కార్యం నెరవేర్చి కృతకృత్యులవుతారు. మహాత్ములకి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే 6 రకాల భావ వికారాలుండవు. వాళ్ళు నిరంతరం అవ్యక్త స్థితిలోనే ఉంటారు. భక్తులను ఉద్ధరించటానికే ప్రకటమవుతారు. వారికి మరణం ఎక్కడిది? దేహాలు ఇంద్రియాలతో సంయోగం చెందటమే జన్మించటం, దేహాలతో ఇంద్రియాల వియోగమే మరణించటం. సంసారంలో చిక్కుకోవటం లేదా దాన్నించి విడివడటమనే వాటి పేరే జనన మరణాలు. జన్మ వెనుక మరణం అంటిపెట్టుకుని ఉంటుంది. ఒకదాన్నుంచి మరొకటి వేరుగా ఉండవు. మరణం జీవుడి స్వాభావిక స్థితి, జీవించటం అస్వాభావిక స్థితి. మరణాన్ని చంపి ఉండేవారు, కాలుడి తలపై కాలు పెట్టేవారికి ఆయుపరిమితితో ఏం పని? వారు తమ ఇచ్ఛానుసారం అవతరిస్తారు. భక్తులకు శ్రేయస్సు కలిగించాలనే తీవ్ర ఇచ్ఛతో అనేక రకాలుగా అవతరించేవారు జనన మరణాలతో బంధింపబడతారా? ఈ 2 ఆలోచనలు మిథ్యే. దేహపతనానికన్నా ముందే దేహాన్ని బూడిద చేసిన వారికి మరణ భయమేమిటి? వారి ముందు మరణం బూడిదే. మరణం దేహానికి మూల స్వాభావిక స్థితి. జీవించటం దేహం యొక్క మార్పు చెందే స్థితి, అంటే మానసిక స్థిరత్వాన్ని చెరిపేసే స్థితి అని విచారశీలురైన వారు భావిస్తారు. సాయి సమర్థులు పరమానంద భరితులుగా ఉండేవారు. ఆయనకి దేహం ఉత్పన్నమవటం తెలీదు లేదా దేహం యొక్క అస్తిత్వం గురించి తెలీదు. వారి దేహానికి మరణం అనేదెక్కడా? సాయి మహారాజు పూర్ణ పరబ్రహ్మ. ఆయనకి జనన మరణాలెక్కడ? బ్రహ్మయే సత్యం అనిపిస్తూ మిగిలిన జగత్తు మిథ్యా అనిపించేవారికి దేహస్పృహ అనేది ఎక్కడ? వారికి ప్రాణధారణ చెయ్యటం లేదా వదిలేయటం అలాగే ఎవరి దృష్టిలోనూ పడకుండా పరిభ్రమించటం, ఇవన్నీ భక్తులను ఉద్ధరించటానికి యోగ సామర్థ్యంతో చేసే లీలలే. సూర్యుడికి గ్రహణం పట్టింది, అందుకే అతను పూర్తిగా అదృశ్యమయ్యాడు అని లోకులంటారు. కానీ ఇది కేవలం దృష్టిదోషమే. అలాగే మహాత్ముల మరణం కూడా. మహాత్ములకి దేహం బాధాకరమనిపిస్తుంది, మానసిక శారీరక దుఃఖాలతో వారికేం పని? అదృష్టవశాత్తు ఏదైనా ఆదివ్యాధులొచ్చినా అవి వారికంటవు. భక్తులు పూర్వజన్మలో సంపాదించిన పుణ్యం వల్ల అవతరించి అవ్యక్తావస్థలో భక్తితో సంపన్నులైన ఆయన భక్తులకు సాయం చేయటానికి ప్రకటమై వెంటనే షిరిడీలో కనిపించారు. ఇప్పుడు భక్తుల కోసం వచ్చిన పని అయిపోయిందనటానికే వారు దేహాన్ని విసర్జించారు. కానీ ఈ మాటలను ఎవరు నమ్ముతారు? యోగులకు ఈ జగత్తు నుంచి వెళ్ళటం, మళ్ళీ జన్మించటం ఉంటుందా? ఇచ్ఛామరణంతో సాయి సమర్థులు తమ దేహాన్ని యోగాగ్నిలో దగ్ధం చేశారు, స్వయంగా అవ్యక్తంలో లీనమైనారు, భక్తుల హృదయాల్లో కూర్చున్నారు. ఎవరి కేవల నామస్మరణతో మరణమనే మాటే మిగలదో వారికి మరణావస్థ అనేదెక్కడా? వారు పూర్వంలా తమ అవ్యక్త స్థితిని పొందారు, జడస్థితికి అతీతంగా వెళ్ళి బాబా అవ్యక్తంలో కరిగిపోయారు. కానీ అక్కడ కూడా స్వస్వరూపంలో స్థితులై భక్తులను ఆయన సదా మేల్కొల్పుతారు. చైతన్యంతో తుణికిసలాడుతూ భక్తుల హృదయాల్లో శాశ్వతంగా ఉండిపోయిన ఆయన ఆ దేహం మరణించిందని అనొచ్చా? మనసుకి మాట నచ్చదు. కనుక అనాది అనంతులైన సాయి విశ్వ ప్రళయకాలంలో కూడా జీవించి ఉంటారు, జనన మరణ సంకటంలో ఎన్నటికీ పడరు. జ్ఞానేశ్వరి మహారాజు మరణించారా? 300 సంవత్సరాల తరువాత మళ్లీ దర్శనమిచ్చారు. ఏకనాథ్ మహారాజుని కలిసి వచ్చి జగత్తుకి మరింత ఉపకారం చేశారు. అలా కృపావంతులైన ఏకనాథ మహారాజు పైఠండ్లోనూ, తుకారాం మహారాజు దేహులోనూ, నరసింహ సరస్వతి గాణగాపూర్లోనూ, సమర్థ రామదాసు పల్లీలోనూ, అక్కల్కోట స్వామి అక్కల్కోటలోనూ, మాణిక్య ప్రభు హుమ్నాబాదులోనూ ప్రసిద్ధి చెందారు. అలాగే ఈ సాయి షిరిడీలో ప్రసిద్ధి చెందారు. మన మనసుల్లో ఉన్న శ్రద్ధను బట్టి మనకి ఈరోజు కూడా అనుభవం కలుగుతుంది. ఎవరికి అలా అనుభవంతో సిద్ధించిన ప్రభావం ఉంటుందో ఆయనకి మరణం ఎలా ఉంటుంది? భక్తుల కార్యాల్లో సాయం చేసే సాయి షిరిడీలో తమ దేహాన్ని ఉంచేశారు. కానీ ఆయన జగత్తులోని సమస్త స్థావర జంగమ వస్తువుల్లో స్వస్వరూపంలో నిండి ఉన్నారు. మనసుకి సంకల్పం కలిగినప్పుడు అవతారం ధరించగల సమర్థులాయన. సత్పురుషులు స్వభావత స్త్రీ గర్భాశయం లేకుండానే ప్రకటమవుతారు. మూర్తీభవించిన బ్రహ్మస్వరూపులైన అలాంటి పుణ్యాత్ములు పరోపకారం చేయటానికి అవనిపై అవతరిస్తారు. అవతరించేవారికి జనన మరణాలనేవి ఎన్నటికీ రావు. తమ కార్యం నెరవేర్చుకోవటానికి వారు అవ్యక్తంలో సమరసమై ఉంటారు. దేహం అందరిలాగానే 3.5 మూరల 5.5 అడుగుల పొడుగుంటుంది. బాబా దానికే పరిమితమై ఉంటారా? ఆయనకి విశిష్టమైన రంగు రూపాలను ఆపాదించటం యోగ్యం కాదు. అణిమ గరిమ వగైరా 8 రకాల సిద్ధులు ప్రాప్తించిన వారి ఐశ్వర్యం అవతారాన్ని ధరించి అవనిపై రావటంతోనూ రాకపోవటంతోనూ ఎక్కువ తక్కువలు కాదు. అయితే అది వారికి శాశ్వతంగా అంటిపెట్టుకొని ఉండే ఐశ్వర్యమేనన్న ఖ్యాతి ఆయనకుంది. అలాంటి గొప్ప మహాత్ములు ప్రకటమవటంలోని ఉద్దేశం లోకకల్యాణమే. ప్రకటమైన తరువాత కనిపించటం, అదృశ్యమవటం, ఇవి సహజంగా కలుగుతుంటాయి. సత్పురుషులు లోకంలో ఆదర్శం నెలకొల్పటానికి తత్పరులై ఉంటారు. ఎందుకంటే వారికి జననం గురించి మరణం గురించి మిథ్యాజ్ఞానం ఉండదు. సర్వ ఆత్మల ఐక్యత, శాశ్వత స్థితి, ఈ విషయాలు స్వప్నంలోని సుఖ సంపదల్లా ఉంటాయి. అలా ఉంటుంది వారి పరిస్థితి. లేకపోతే జ్ఞానానికి నిధి అయి నిరంతరం ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారికి దేహాన్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షించుకోవటము మరణించటము ఒకలాగే ఉంటాయి. సరే, బాబా దేహం ఒరిగిపోయింది. దుఃఖమనే అగ్నిపర్వతం బద్దలైంది. షిరిడీలో హాహాకారాలు మిన్నుముట్టాయి. అదే పనిగా పెడబొబ్బలు చెలరేగాయి. బాబా నిర్యాణ వార్తను విన్నప్పుడు ఆ సమాచారాన్ని విన్నవారి హృదయాలను అది బాణంలాగా చీల్చివేసింది. నిత్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. అంతా అస్తవ్యస్తమైపోయింది. అలా వ్యాపించిన అమంగళకరమైన ఆ వార్త అందరికీ అసనిపాతంలా అయ్యింది. ఆలోచనాపరులు స్తబ్ధంగా అయిపోయారు. ఇతరులు గుండెలు బద్దలయ్యేలా ఆక్రోశించారు. ప్రేమాతిరేకంతో కంఠం పూడుకుపోయింది. కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు వెల్లువలై ప్రవహించాయి. వారు శివ శివ హరే అనుకున్నారు. ఇంటింటా గందరగోళం చెలరేగి ఒకేలా గొడవగా అయిపోయింది. గుండెలు బాదుకుంటూ లోకులు పరుగులు పెట్టారు. మహారాజు దేహావసానం గ్రామస్థులకు ప్రాణ సంకటమైంది. వారిలా అనుకున్నారు, దేవా, ఎంత భయంకర సందర్భమిది. హృదయం బద్దలవుతోంది. ఒక్క ఉదుటున లేచి అందరూ పరుగులు పెట్టారు. మసీదు, సభామంటపము కిటకిటలాడిపోయాయి. అక్కడి పరిస్థితికి హృదయం తునాతునకలైంది. దుఃఖంతో కంఠం రుద్ధమైపోయింది. షిరిడీ వైభవం ముగిసింది. సమస్త సుఖ సౌభాగ్యాలు హరించిపోయాయి. అందరి కళ్ళు అశ్రువులతో నిండిపోయి అందరి ధైర్యము సడలిపోయింది. సప్తపురిలో ఒకటిగా పరిగణించేదాన్ని బాబా ద్వారకామాయి అని సదా నిశ్చయంతో అంటుండేవారు. ఆ మసీదు గొప్పతనాన్ని ఏం చెప్పగలం? నిర్యాణం కాని ఈ జగత్తుని వదిలి వెళ్ళటం, నిర్వాణం, పూర్ణ శాశ్వతమైన శాంతి లేదా విశ్రాంతి కాని, నిధనం కాని ద్వారక సాయుజ్య ముక్తి స్థానం. ఈశ్వరుడి సతత ధ్యానం ఉండేవారికక్కడ స్థానం లభిస్తుంది. ఆ గురురాజు, సాయిరాజు భక్తుల పట్ల కారుణ్య రసధారలొలికించే తల్లి, తండ్రి, భక్తులకు విశ్రాంతి స్థానం. ఆయన నిరంతరం స్మృతిపథంలో మెదులుతున్నారు. బాబాలేని షిరిడి పాడుబడింది. దిక్కులన్నీ శూన్యమై ఉదాసీనంగా అయి బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రాణం పోయాక శరీరానికి వచ్చే ప్రేతకళే ఇప్పుడు షిరిడీకొచ్చింది. చెరువులోని నీరు ఇంకిపోయాక అందులో ఉండే చేపలు తల్లడిల్లినట్లు, అలాగే షిరిడీవాసులు కళావిహీనంగా ఉద్విగ్నంగా అయ్యారు. సూర్యోదయంతో ప్రఫుల్లమయ్యే కమలాల్లేని సరోవరంలా, పుత్రుడులేని ఇల్లులా, దీపంలేని మందిరంలా మసీదు పరిసరాలు శూన్యమైనాయి. ఇంటి యజమాని లేని ఇల్లు, రాజులేని రాజ్యము, ద్రవ్యం లేని బీరువాల బాబాలేని షిరిడి అరణ్యమే అయ్యింది. పసిపిల్లలకి తల్లిపైన, చాతకపక్షికి మేఘ జలంపైన ప్రేమ ఉంటుంది. అలాగే షిరిడీవాసులకి, భక్తులకి గంభీరంగా ప్రవహించే నిండు గోదావరి లాంటి అఖండ ప్రేమ ఉండేది బాబాపై. ఇప్పుడు షిరిడి కళావిహీనంగా చనిపోయాక మిగిలే ప్రేతంలా హీనంగా దీనంగా అయిపోయింది. నీరులేని చేపల్లా జనులు తల్లడిల్లిపోయారు. భర్త వదిలేసిన భార్యకి, తల్లిని వదిలేసిన పాలు త్రాగే చిన్నారి పసిపాపకి, ఆవు నుంచి తప్పిపోయిన దూడకి ఎలాంటి స్థితి కలుగుతుందో అలా అయ్యింది షిరిడీలోని చిన్న పెద్దల స్థితి. షిరిడీ వాస్తవ్యులందరికీ అనివార్యంగా అఖండ దుఃఖావస్థ కలిగింది. వారు వీధుల్లో చెల్లా చెదురుగా అన్నివైపులా పరిగెడుతూ అల్లకల్లోలమయ్యారు. సాయి వల్లనే షిరిడీ పవిత్రమైంది. సాయి వల్లే షిరిడీలో చరిత్ర సృష్టించబడింది. సాయి వల్లే షిరిడీ మహాపుణ్యక్షేత్రమైంది. సాయిబాబా సర్వులకి రసరమ్య రాగ మధురిమలు పంచే ఆశ్రయస్థానమయ్యారు. ఆ దుఃఖ దావానలాన్ని తట్టుకోలేక కొందరు గుండెలు బద్దలయ్యేలా గట్టిగా విలపించారు. కొందరు అక్కడ కింద పడి దొర్లారు. కొందరు స్పృహ తప్పారు. ఈ ప్రకారంగా జనులు అఖండ దుఃఖసాగరంలో మునిగిపోయారు. కనుల కొలనుల నుంచి దుఃఖాశ్రువులు వెల్లువలై ధారగా కారుతుండగా స్త్రీ పురుషులు ఉద్విగ్నులై అన్నపానాలు మానేసి దైన్యంగా అయ్యారు. బాబా స్థితి చూసిన గ్రామస్థుల దుఃఖానికి అవధుల్లేకుండా పోయింది. ఆ బాల వృద్ధుల భక్తుల మనసుల్లో అత్యంత అశాంతి చెలరేగింది. ఎక్కడ వినటానికి అనురాగ రమ్యరసభరితమైన అమృతత్వపు కథ ఉంటుందో, ఎక్కడ ప్రతిరోజు అనేక రకాల అనంత ఆనందలహరి అనుభవానికొస్తుందో, ఎక్కడ తొందరగా పోవాలంటే దారే దొరికేది కాదు. ఆ మసీదు ఇప్పుడు పాడుబడిపోయి కళావిహీనంగా కనిపించసాగింది. షిరిడీ నిత్యము భక్తులతో నిండిపోయి అందరితో కళకళ్లాడుతూ ఉండటానికి మూల కారణం బాబానే. కనుక ఆయన వెళ్ళిపోవటంతో గ్రామస్థుల మనసుల్లో కలవర ప్రభంజనం చెలరేగింది. ఆనంద మహాత్సౌరభ మలయమారుతానికి మూలమైన మూర్తిభవించిన ఆనంద మంజు ఘోషే అయిన సాయినాథా, మీరు భక్తుల కార్యాలు నెరవేర్చటానికి దేహధారణ చేశారు. తమ సంకల్పం నెరవేరాక ఈ షిరిడీలో మీరు దేహాన్ని త్యజించారు. మనసులో మల్లగుల్లాలు పడే మాకు మీరు అహోరాత్రులు అలసత్వం లేకుండా అపార కారుణ్యంతో అమలిన ఆప్యాయతానురాగాలతో హితోపదేశం చేస్తుండేవారు. కానీ బోర్లించిన కుండమీద పోసిన నీరుల మీ ఉపదేశం పైనుంచి పైనే పోయింది. అక్కడ ఒక్క బొట్టు కూడా నిలవలేదు. మీరు ఎవరినైనా నొప్పిస్తే వెంటనే అది నాకు గుచ్చుకుంటుంది అని మీరు పదే పదే చెప్పేవారు. కానీ అది మాకు అంగీకారం కాలేదు. అలా మీ పట్ల మేము ఎంత అపరాధం చేశామో, ఎవరూ మీ హితోక్తులను పట్టించుకోలేదు. ఆ ఆజ్ఞాభంగానికి ప్రాయశ్చిత్తాన్ని మీరిలా చేశారా? బాబా, వీరందరి పాపాలు పండాయా? ఇక ఇప్పుడు పశ్చాత్తాపపడి మాత్రం ప్రయోజనమేమిటి? ఇప్పుడు మా భోక్తృత్వాన్ని మేమే అనుభవించాలి. దానివల్లే మాపై విసుగుతో అడ్డుగా తెరవేసేశారా? కాలుడు మా మీద అకస్మాత్తుగా చావు దెబ్బకొట్టాడు. మీరు తల బాదుకుని చెప్పినప్పటికీ వినని మా నిర్లక్ష్యాన్ని చూసి మీ మనసుకి ఏహ్యత కలిగి మీరు మాపై అలిగారు. వాసంత సమీరంలాంటి మునుపటి మీ ప్రేమనంతా మరిచిపోయారా? ఈ రోజుతో రుణానుబంధం తీరిపోయిందా, లేక ప్రేమ బీడుబడిందా? మీరింత హఠాత్తుగా పోతారని ఒకవేళ ముందే తెలిస్తే బావుండేదేమో. జనులు మొదటే జాగ్రత్త పడి ఉండేవారు. మేమంతా సోమరితనం కౌగిట్లో మత్తిల్లి ఉన్నాం. హాయిగా నిద్రపోయాం. చివరికెలా మోసపోయాం? మేం బ్రతికి ఉన్నా చచ్చినా ఒకటే. మేము గురుద్రోహులమయ్యాం. సమయానికి ఏమీ చేయలేకపోయాం. హాయిగా కూర్చోమంటే అది కూడా చేయలేకపోయాం. ఎంతో దూరం నుంచి షిరిడీ వచ్చి అనవసరంగా అక్కడ కూడా పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చునేవాళ్ళం. తీర్థక్షేత్రానికొచ్చామని మర్చిపోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాళ్ళం. జ్ఞానులు, అభిమానులు, భావార్థులు, తార్కికులు అంటూ భక్తులు నానా రకాలుగా ఉంటారు. కానీ సాయిబాబా వారందర్నీ ఆత్మస్వరూపులుగా ఒకేలాగా చూసేవారు. ఎక్కువ తక్కువలని తేడా చూపించటం ఆయనకి తెలీదు. జగత్తులో భగవంతుడు తప్ప మరో పదార్థమే కనిపించని వారికి వారి దృష్టి అలా ఉండటం వల్ల తమని కూడా వాళ్ళు వేరుగా భావించరు. భక్తుడే ఈశ్వరుడు. గురువు కూడా ఈశ్వరుడు నుంచి వేరు కాదు. కానీ భక్తుడు గురువు ఇద్దరూ కూడా తమ తమ స్వరూపాలను విస్మరించటం వల్ల పరస్పర భేదాలు ఉత్పన్నమవుతాయి. వస్తుతః మనం ఈశ్వరులమే. కానీ పారమార్థిక రూపురేఖలను విస్మరించటమనే లక్షణం వల్లే ఈ భేదాలుత్పన్నమవుతాయి. ఇదే అధపతనం. సార్వభౌమ చక్రవర్తికి తాను భిక్ష కోసం ఇల్లిల్లు తిరిగినట్లు కలవస్తుంది. కానీ మేల్కొన్న తర్వాత తాను తన మూలస్థితిలోనే ఉన్నట్లు ఆయన తెలుసుకుంటాడు. మేల్కొన్నప్పుడు ఏ పనిలో లీనమై ఉంటాడో అదే స్వప్నంలో ఆగిపోతుంది. తన స్వంత అనుభవంతో వచ్చే నిజమైన జాగృతి అంటేనే పూర్ణ అద్వైతంలో లీనమవటం. వాళ్ళు జ్ఞానులైనా అజ్ఞానులైనా తనని ఆశ్రయించిన వారందరిపై బాబా ప్రేమ చంద్రికల కుంభవృష్టి కురుస్తుండేది. ఆయన వారిని తమ ప్రాణం కన్నా ఎక్కువగా భావించేవారు. అక్కడ కొంచెం కూడా భేదం ఉండేది కాదు. ఆయన మానవ రూపంలో ఉన్న దేవుడేనని అనుభవం కలిగినప్పటికీ వాళ్ల ముద్దు ముచ్చటలు తీర్చటం వల్ల ఆ భక్తులంతా వివసత్వంతో బలైపోయారు. కొందరికి ఆయన ధన సంపత్తి ఇచ్చారు, కొందరికి సాంసారిక సుఖాన్ని సంతతిని ఇచ్చారు. దానివల్ల వారెంతో మోహంలో పడిపోయి జ్ఞానప్రాప్తిని పోగొట్టుకున్నారు. బాబా ఎప్పుడైనా ఎవరితోనైనా కలిసి నవ్వితే దాన్ని ఇతరుల మీద చూపించలేదని, తమ మీదే బాబాకి అలౌకిక ప్రేమ అని వాళ్ల దేహంలో అహంకారం వచ్చేది. అదే ఎవరి మీదనైనా బాబా కోపంతో మాట్లాడితే వాళ్ళిలా అనేవాళ్ళు, వాళ్ళంటే ఈయనకి ఇష్టం లేదు, మా పట్లే ఆయనకి ఆదరం ఉంది, ఇతరులను ఆయన గౌరవించరు. అలా మాలో మేము పోటాపోటీలు పడుతుంటే బాబాకి ఆ భావం స్వప్నంలో కూడా ఉండేది కాదు. మేము అనవసరంగా మా హితాన్ని పోగొట్టుకున్నాం, కర్తవ్యాన్ని కూడా విస్మరించాం. అదృష్టవశాత్తు పరబ్రహ్మ సగుణమూర్తిగా మన పక్కనే ఉండగా నిజమైన కర్తవ్యాన్ని మరిచిపోయి పరిహాసాలనే ఇష్టపడ్డాం. షిరిడీకి రాగానే బాబా దర్శనం చేసుకునేవాళ్ళం, పూలు పళ్ళు సమర్పించేవాళ్ళం. కానీ దక్షిణ అడగ్గానే వెనకంజ వేసేవాళ్ళం, అక్కడ ఉండేవాళ్ళం కాదు. అలాంటి గతి పట్టింది. మాకు మా హితాన్ని గురించి చెప్తున్నప్పుడు మా క్షుద్ర దృష్టి చూసి నిజంగానే మీకెంతో కష్టం కలిగి నిజధామానికి వెళ్ళిపోయారా బాబా? ఇప్పుడు స్వానందంలో నిమగ్నమైన మీ ఆ స్థితి మళ్ళీ మా కళ్ళకు కనిపిస్తుందా? ఆనందమయమూర్తి వెళ్ళిపోయింది. కాదు, పోగొట్టుకున్నాం. ఇక జన్మ జన్మాంతరాల్లో కూడా ఆయన్ని చూడలేం. అయ్యయ్యో, మనదెంత ఘోర కర్మ! మన చేతులారా మనం సాయి సఖుణ్ణి పోగొట్టుకున్నాం. ఏ కారణం లేకుండానే అలాంటి కారుణ్యమూర్తిని మనం పరాయివాడిగా చేసుకున్నాం. ఎవరినీ బాధించకూడదు, అది మంచిది కాదు, దానివల్ల నాకు దుఃఖం కలుగుతుంది అనే బాబా మాటలను మనం గుర్తుపెట్టుకోకుండా యథేచ్ఛగా దెబ్బలాడుకున్నాం. భక్తులకు అభక్తులకు బాధలు కలిగిస్తూ కలిగిస్తూ మనం సాయినాథుణ్ణి పోగొట్టుకున్నాం. ఆయన ఉపదేశించిన విషయాలు గుర్తొస్తున్నాయి, దానికిప్పుడు పశ్చాత్తాపం కలుగుతోంది. 8 సంవత్సరాల పిల్లవాడినై ఈ జగత్తులో నేను తరువాత ప్రకటమవుతాను అని మహారాజు భక్తులతో చెప్పారు. చూడండి, మూలగ్రంథంలోని ఉపోద్ఘాతం, అందులో 2వ పేజీలో కీర్తిశేషులు కాకాసాహెబ్ దీక్షితు ఇలా అంటారు. ఈ రచయితతో మహారాజు స్వయంగా ఒకసారి ఇలా అన్నారు, ఇప్పుడు నేను పోతున్నాను, తరువాత 8 ఏళ్లవాడిగా వస్తాను. ఇక్కడ పాఠకులు 8 సంవత్సరాల వాడినై అన్న మాటలు గుర్తుపెట్టుకోవాలి. దీనికి 8 సంవత్సరాల పిల్లవాడిగా ప్రకటమై అన్న స్పష్ట అర్థం వస్తుంది. ఇవి మహాత్ముల మాటలు, ఎవరూ వీటిని వ్యర్థమైన మాటలుగా అనుకోకూడదు. కృష్ణావతారంలో శ్రీవిష్ణువు అదే పనిచేశారు. దేవకీమాత ముందు బందిఖానాలో 8 సంవత్సరాల వయసులో అందమైన తేజోమయమైన రూపంతో శస్త్రధారణ చేసిన 4 చేతుల కృష్ణుని మూర్తి ప్రకటమైంది. దానికి కారణం అతనిలో పాపభారాన్ని తొలగించటానికైతే ఇక్కడ దీనభక్తులను ఉద్ధరించటమే ఉద్దేశం. ఇప్పుడు మనం మనసులో సందేహం పెట్టుకోవటం ఎందుకు? మహాత్ముల కుశలతను మనం తెలుసుకోలేము. ఇది ఒక జన్మకు సంబంధించిన విషయం కాదు, మునుపటి 72 జన్మల రుణానుబంధం అని బాబా తాము భక్తులతో కథలు చెప్పేటప్పుడు చెప్పారు. అలా సుమధుర సోయగాలు వెదజల్లే తమ ప్రేమతో మోసగించి మహారాజు ప్రవాసానికి వెళ్ళిపోయారు అనుకున్నా ఆయన తిరిగి వస్తారు అని భక్తుల మనసుల్లో పూర్తిగా విశ్వాసం ఉంది. ఎంతమందికో ఆయన ప్రత్యక్షంగా దర్శనమిస్తారు, ఎందరికో స్వప్నంలో అనుభవాలిస్తారు, అనేకులకు రహస్యంగా లీలలు చూపిస్తారు. అభక్తులకు ఆయన గుప్తంగా ఉంటారు, కానీ భావిక భక్తులకు ఆయన వాళ్ళున్న చోటనే కనిపిస్తారు. వారి వారి మనసుల్లో ఉన్న భావన బట్టే వారికి అనుభవాలు కలుగుతాయి. చావడిలో ఆయన గుప్త రూపంతో, మసీదులో పరబ్రహ్మ రూపంతో, సమాధి మందిరంలో సమాధి తీసుకున్న రూపంతో, సర్వత్రా సుఖరూపంతో ఉంటారు. కనుక భక్తులు ఇప్పుడు సాయి సమర్థులకు ఈ జగత్తులో ఉండటానికి ఏ అడ్డూ లేదని నిశ్చయం చేసుకోవాలి. ఆయన అక్షయంగా అఖండంగా ఇక్కడుంటారు. దేవుడు తన నిజధామానికి పోతాడు, కానీ మహాత్ములకి ఇక్కడే బ్రహ్మత్వం ప్రాప్తిస్తుంది. వారికి రాకపోకలు తెలియవు. వారు ఇక్కడే ఆనంద సుధాస్రవంతుల్లో ఐక్య రూపంలో ఉంటారు. కనుక చిన్నా పెద్దలందరికీ నమ్రతాపూర్వకంగా నమస్కరించి విన్నపం చేస్తున్నాను. దీన్ని ఉత్సాహంగా వినండి. ఉత్తమ కీర్తి ఉన్నవారి సాంగత్యం కలుగుగాక. గురుచరణారవిందాల్లో నిష్కామ ప్రీతి కలుగుగాక. గురుగుణాలను వర్ణించటంలో ఆసక్తి, నిర్మల భక్తి ఉత్పన్నమగుగాక. గురుపాదాల్లో చెక్కు చెదరని అఖండ భక్తి కలుగుగాక. స్నేహానుబంధాన్ని దూరం చేయక భక్తులు అహోరాత్రులు సుఖ సంపన్నులుగా ఉందురుగాక. సరే, తరువాత సాయిబాబా దేహానికి యోగ్యంగా ఉత్తరక్రియలు ఎలా చేయాలా అన్న ఆలోచన బాబా శిష్యులకి, గ్రామస్థులందరికీ వచ్చింది. శ్రీమాన్ బాపూసాహెబ్ బుట్టి గొప్ప భావిక భక్తుడు. రాబోయే కాలానికి స్మారక చిహ్నంగా అతను అతి పెద్ద భవనాన్ని శాశ్వతంగా నిర్మించాడు. ఆ శరీరాన్ని ఎక్కడ ఉంచాలి అన్న విషయంలో 36 గంటలు తర్జనభర్జనలు జరిగాక జరగవలసింది జరిగింది. ఒకరు ఇలా అన్నారు, ఈ ప్రేతాన్ని హిందువులు స్పృశించకూడదు, దీన్ని సమారంభపూర్వకంగా ముస్లింల శ్మశానానికి తీసుకెళ్దాం. మరొకరు, ఈ ప్రేతాన్ని బహిరంగ స్థలంలో పెట్టి అక్కడ ఓ అందమైన సమాధిని కట్టాలి, అందులో దీన్ని శాశ్వతంగా పెట్టాలి అన్నారు. కుశాల్ చంద్ మార్వాడి, అమీర్ శక్కర్ల ఆలోచన కూడా అదే, కానీ ఈ శరీరం వాడాలో ఒరగని అన్నారు బాబా. రామచంద్ర పాటిల్ గొప్ప నిశ్చయము, కార్యదక్షత కలవాడు. అతను కూడా ఒక గ్రామాధికారి, బాబాకి మంచి భక్తుడు. ఆయన గ్రామస్థులతో, మీ ఆలోచన ఏదైనా కానివ్వండి, మాకది అసలు సమ్మతం కాదు, బాబాని వాడాకి బయట వేరే చోట క్షణం కూడా ఉంచకూడదు అన్నాడు. హిందువులు తమ ధర్మాన్ననుసరించి, ముస్లింలు తమ మతానుసారము ఆలోచించసాగారు. ఏది యోగ్యమో ఏది కాదో అన్నదాని గురించిన చర్చ రాత్రంతా జరుగుతూనే ఉంది. ఇటువైపు లక్ష్మణ్ మామ తన ఇంట్లో గాఢనిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున బాబా అతని చేయి పట్టుకుని ఇలా అన్నారు, లే వెంటనే పద, ఈరోజు బాపూసాహెబ్ జోగ్ రావటం లేదు, నేను మరణించాననుకుంటున్నాడతను. నిత్యాజ తుజు, పూజతో పాటు నీవు నా కాకడ హారతి ఇవ్వు. ఇది విని వెంటనే ఎప్పటిలాగే పూజా సామగ్రి తీసుకుని లక్ష్మణ్ మామ సరిగ్గా సమయానికి మసీదుకొచ్చాడు. పూజ చేయటానికి సిద్ధమయ్యాడు. అతను షిరిడీలో గ్రామస్థులకు జ్యోతిషం చెప్తాడు. అతను పంచాంగం చదివి ముహూర్తాలు పెట్టే పండితుడు. మాధవరావుకి అతను స్వయాన మేనమామ. ప్రతిరోజు ప్రాతకాలంలో అతను బాబాకి పూజ చేసేవాడు. మామ గొప్ప కర్మఠుడైన బ్రాహ్మణుడు. తెల్లవారుజామునే స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి అతను బాబా దర్శనం చేసుకునేవాడు. ఆయన పాదాలు కడిగి గంధాక్షతలు వేసి పూలు తాంబూలము తులసి అర్పించి ధూపదీప నీరాంజన నైవేద్యాలు సమర్పించి దక్షిణ ఇచ్చేవాడు. ప్రార్థనాపూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేసి బాబా ఆశీస్సులు తీసుకున్న తర్వాత అందరికీ గంధం బొట్టు పెట్టి ప్రసాదమిచ్చి అప్పుడతను వెళ్ళిపోయేవాడు. అక్కడ్నుంచి తరువాత అతను గణపతి, శని, శివుడు, అంజనీపుత్రుడైన మారుతిలను పూజించేవాడు. ఈ ప్రకారంగా గ్రామంలోని దేవతలనందరినీ జోషిబువ పూజించేవాడు. కనుక ఆ బాబా ప్రేతాన్ని కూడా అతను ఉప్పొంగే ప్రేమభావంతో పూజించాడు. మామ అసలే నిష్ఠాగరిష్ఠుడు. అందులోనూ అతనికి సాక్షాత్తు కలొచ్చింది. కనుక చేతిలో కాకడహారతి తీసుకుని అతనొచ్చాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన మొహం మీద కప్పిన వస్త్రాన్ని తొలగించి బాబాని ప్రేమపూర్వకంగా దర్శనం చేసుకున్నాడు. ఆయన కాళ్ళు చేతులు కడిగి శుద్ధాచమనీయం ఇచ్చి యథావిధిగా పూజను పూర్తి చేశాడు. మౌల్వీ మొదలైన ముస్లింలు ఆయన్ని స్పృశించవద్దని చెప్పినా కాని మామ వారి మాట వినలేదు. బాబాకి గంధం పూశాడు. పూజను పూర్తి చేశాడు. కళేబరమే అయినా అది సాయి సమర్థులది. తమ ఆరాధ్య దైవానిది. అది హిందువుదా లేక ముస్లిందా అన్న ఆలోచన మామకి కల్లో కూడా లేదు. ఆ పూజ్య శరీరం జీవించి ఉన్నప్పుడు ఆ పూజ ఎంత సమారంభంతో జరిగేది, అదిప్పుడు ప్రేతమైందని, పూజావైభవం కేవలం ఔపచారిక పైపైన లేదా వివరంగా కాకుండా కాలేదు. అందులోనూ ప్రస్తుతపు బాబా స్థితిని చూసి మామ అసలే దుఃఖంతో ఖిన్నుడై ఉన్నాడు. పునర్దర్శనం దుర్లభం అని అనుకుంటూ చివరి పూజ చేయటానికి అతనొచ్చాడు. కనుల కొలనులు నీటితో నిండిపోయాయి. మామ బాబా స్థితిని చూడలేకపోయాడు. అతని కాళ్ళు చేతులు వణకసాగాయి. మనసు స్తబ్ధమైంది. సరే, మూసి ఉన్న ఆయన పిడికిలిని తెరిచి అందులో తాంబూలము, దక్షిణ ఇచ్చి ఆ కళేబరాన్ని మునుపటిలాగే కప్పేసి మామ వెళ్ళిపోయాడు. తరువాత మధ్యాహ్నహారతిని బాపూసాహెబ్ జోగ్ ఎప్పటిలాగే ఇతరులతో కలిసి చేశాడు. సరే, తరువాతి వృత్తాంతం రాబోయే అధ్యాయంలో చెప్తాను. అలా బాబా దేహానికి ఎంతో ఉత్కృష్ట ప్రదేశంలో హిందూ ధర్మాన్ననుసరించి ప్రేత సంస్కార విధి చేయబడింది. బాబాతో అనేక సంవత్సరాలు సహజీవనం చేసిన ఆయనకిష్టమైన ఇటుక పగిలిపోయి ఆయన దేహాంతంలోని అశుభస్థితినది సూచించింది. సరిగ్గా ఇలాంటి సందర్భమే 32 సంవత్సరాలకు ముందు ఆయన తమ ప్రాణాన్ని బ్రహ్మాండంలోకి, సహస్రారంలోకి తీసుకెళ్లినప్పుడు వచ్చి ఉంటే ఎలాంటి కఠిన అవస్థ ప్రాప్తించి ఉండేదో, భక్త మహిళాపతి ఎలా అహోరాత్రులు బాబాను కాపాడాడో, అందరూ ఆశలకు నీళ్లొదిలేసినప్పుడు బాబా ఎలా లేచారో, అదంతా తరువాతి అధ్యాయంలో చెప్పబడుతుంది. అలా ఆ యోగాచార్యుడు అమరణ బ్రహ్మచర్యాన్ని ఆచరించారు. ఆయన జ్ఞానుల్లో శ్రేష్ఠులు. ఆయన ఐశ్వర్యాన్ని ఏం వర్ణించగలం? ఆయన అలాంటి గొప్ప మహాత్ములు. ఆయనకి సద్భావంతో నమస్కరిద్దాం. దీనుడైన హేమాడ్ ఆయన్ని అనన్యంగా శరణు అన్నాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సాయినాథుల నిర్యాణం 2 అనే పేరుగల 43వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 43వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో బాబా నిర్యాణాన్ని గురించిన వర్ణన చదివితే మానవులు తమకు ఉత్తమగతి ప్రాప్తించటం కోసం మరణ సమయంలో చేయవలసిన దాన్ని బాబా ప్రత్యక్షంగా చూపించారనిపిస్తుంది. 1, మరణ సమయం ఆసన్నమైతే రామాయణ, భాగవత లాంటి గ్రంథాలు ఎవరి చేతనైనా చదివించుకొని వినాలి. అప్పుడు మానవుల లక్ష్యం సంసారం నుంచి తొలగి భగవంతుడి వైపు మరలుతుంది. పారమార్థికంపైన, మోక్షంపైన మనసులో ఆలోచన కలుగుతుంది. అంతే మతిహి సాగతిహి. 2, మరణించే రోజు దగ్గర పడితే ప్రేమబంధాలు అడ్డుగా వస్తాయని ప్రేమ ఉన్న దగ్గరి బంధువులను దూరంగా పంపేయాలి. దగ్గరున్నప్పటికీ వారితో మాట్లాడటం ఆపేయాలి. ఎందుకంటే భావన అనే ఉద్వేగం కలిగితే వాసన పెరిగి జనన మరణ చక్ర పరిభ్రమణ వచ్చి మీదపడినట్లే. 3. మరణానికి ముందు చివరి ద్రవ్యము లేదా ధాన్యాన్ని యోగ్యమైన వ్యక్తికి లేదా సంస్థకి దానం చేయాలి. 4. ఈ ప్రకారంగా అంత్యకాలంలో మనసుని ఈశ్వరునిపైన లేదా గురువుపైన ఏకాగ్రం చేసి ప్రశాంత చిత్తంతో ప్రాణాన్ని వదలాలి. అలాగే నిర్యాణమైన మర్నాటి తెల్లవారుజామున బాబా దాసగణుకి పండరీపూర్లో, లక్ష్మణ్ మామాకి షిరిడీలో స్వప్నంలో వెళ్ళి ఏదో సూచించినట్లు పైన వర్ణించబడింది. దానిపై బాబా ఏం సిద్ధం చేశారంటే, తను దేహత్యాగం చేసినా కూడా తాను ఈ జగత్తు నుంచి పోరు. క్రైస్తవంలో యేసుక్రీస్తు శుక్రవారం గుడ్ ఫ్రైడే సిలువ వేసిన తరువాత 3వ రోజు అంటే ఆదివారం ఈస్టర్ సండే ఉద్ధానం రిసరక్షన్ అయ్యారు అని భావిస్తారు. కానీ బాబా అయితే ఈ జగత్తు నుంచి పోనేలేదు, ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికి 74 సంవత్సరాలు గడిచినా అనేక మంది భక్తులకు ఆయన దర్శనమిస్తూనే ఉన్నారు. దీనికి ఒక విశేషమైన ప్రమాణం, గుజరాత్కి చెందిన మహాత్ముడు మోటా మహారాజు ఇటీవల అంటే క్రీస్తు శకము 1976 సంవత్సరంలో దేహత్యాగం చేశారు. ఆయన అనుభవాన్ని చెప్తాను. మోటా మహారాజు తమ ఆత్మకథలో వ్రాశారు, క్రీస్తు శకము 1938 సంవత్సరంలో అంటే బాబా నిర్యాణానంతరం 20 సంవత్సరాల తర్వాత కరాచీలో ఆయన మళ్లీ మళ్లీ ప్రకటమై మోటా మహారాజుకి జీవన్ముక్తులు కావటానికి యోగ ప్రక్రియలను నేర్పించారట. మోటా జీవించి ఉన్నప్పుడు అనేక మంది మహాత్ములు ఆయనకి మార్గదర్శకత్వం వహించారు. కానీ ఆయన అనేదేమంటే, శ్రీ సాయిబాబానే తమకు సాధనలో అంతిమ స్వరూపాన్నిచ్చారని. సరే, మొత్తానికి బాబా తమ ఈ కింద చెప్పబడ్డ మాటలను నిజం చేసి చూపించారు. 1. నా ప్రాణం పోయినా సరే నా మాటలను ప్రమాణంగా భావించండి, నా ఎముకలు సమాధి నుంచి మీకు ధైర్యాన్నిస్తాయి. 2. నేనే కాక నా సమాధి మీతో మాట్లాడుతుంది, దాన్ని అనన్యంగా శరణన్న వాళ్లతోనే అది ఉంటుంది. 3. నేను మీ కళ్ళ ఎదుట లేనన్న చింతను మీరు పెట్టుకోకండి, మీతో అవి మీ హితాన్ని మాట్లాడుతాయి, నా ఎముకలు మీతో ముచ్చటించటం మీరు వింటారు. 4. నిత్యము నేను జీవించి ఉంటానన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి, నిత్యము దీన్ని అనుభవించండి. శ్రీ సాయి ఏకాదశ సూత్రాలు 5. ఇంకా చెప్పాలంటే 155వ ఓవీలో కళేబరాన్ని ఎక్కడుంచాలన్న విషయంలో 36 గంటలపాటు తర్జన భర్జనలు చేసిన తరువాత జరగవలసిందే జరిగింది అన్నారు. కానీ అందులో 36 గంటలన్న మాట సరిగా అనిపించదు. బాబా నిర్యాణం మంగళవారం 15వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2.5 నిమిషాలకు జరిగింది. దాని తర్వాత 36 గంటలు చర్చ జరిగింది అని అంటే బుధవారం 16వ తారీఖున రాత్రి 2.5 గంటలవ్వాలి. తరువాత బాబా దేహం వాడాలో సమాధి చేయటం 17వ తారీఖు గురువారం జరిగి ఉండవలసింది. కానీ తెలిసిన భక్తుల విన్నపం మీద బాబా దేహాన్ని షిరిడీలో ఊరేగించి బుధవారం అంటే 16వ తారీఖున సాయంకాలం బుట్టివాడలో సమాధి చేశారని నిశ్చయపూర్వకంగా చెప్పబడింది. అంటే ఈ విచార చర్చ 24 గంటలపాటు జరిగింది. అంటే బుధవారం 16వ తారీఖు మధ్యాహ్నం 2.5 తరువాత జరగలేదు. కనుక ఇక్కడ 36 గంటలన్న మాటకి అర్థాన్ని మరీ అక్షరాలా తీసుకోకుండా కవి చెప్పినది అతిశయోక్తి అలంకారమని భావించాలి. చర్చ చాలా గంటలు జరిగిందన్న వ్యవహారిక అర్థాన్ని తీసుకోవాలి అని నాకనిపిస్తోంది. ఇది వారు కూడా 11వ అధ్యాయంలో 4 వాయిదాల్లో 40,000 రూపాయలు నాకిస్తావా? 40 లక్షలు అడిగినా ఇస్తాను, వేలే ఏమిటి? 8వ అధ్యాయంలో ఒకే రోజులో 12 సార్లు భిక్ష కోసం గ్రామంలోకి వెళ్లేవారు. హేమాడ్ పంత్ దీనికి అతిశయోక్తి అలంకారం వాడారు. ఈ విషయం గురించి, అలాగే లక్ష్మణ్ మామాకి స్వప్నం వచ్చిన రోజు గురించి, బాబా నిర్యాణ సందర్భంలోని అనేక విషయాల గురించి ఎన్నో సందేహాలు భక్తులకున్నాయి. వాటిని పోగొట్టటానికి వారికి ఆ విషయంలో ఎంతో స్పష్టమైన, మరింత సరియైన సమాచారం లభించాలని శ్రీ సాయిలీల మొదటి సంవత్సరం 11వ మాసపత్రిక 78-81 పేజీల్లో ముద్రించబడిన శ్రీమంత్ బాపూసాహెబ్ బుట్టి అల్లుడు శ్రీ గణేష్ గోవింద నార్కే ఎంఏ కలకత్తా, ఎంఎస్సి మాంచెస్టర్, ది ఆనరబుల్ శ్రీ గణేష్ శ్రీకృష్ణ కాపర్డే అడ్వొకేట్ అమరావతికి షిరిడీ నుంచి 5/11/1918 రోజున వ్రాసిన ఉత్తరం కింద ఇవ్వబడింది. షిరిడీ 5/11/1918 శ్రీ దాదాసాహెబ్ గారికి. 1. కృపని అభిలషిస్తూ శిరసొంచి చేసే సాష్టాంగ నమస్కారాలు. విన్నపం గురించిన విశేషాలు. మీరు నాగపూర్కి చెందిన చిరంజీవి కేశవరావుకి పంపించిన ఉత్తరాన్ని వాళ్ళు ఇక్కడ పూజ్య బాబాసాహెబుకి పంపించారు. దానికి సంబంధించిన సమాచారాన్ని బాపూసాహెబ్ చెప్పిన విధంగా మీకు చెప్తున్నాను. సెప్టెంబర్ చివర్లో పూణేలో నేను చేస్తున్న ఉద్యోగ కాలపరిమితి అయిపోయాక నేనిక్కడికి 2వ తారీఖున వచ్చాను. అప్పుడు శ్రీ సమర్థులు అనారోగ్యంతో ఉన్నారు. సుమారు సెప్టెంబర్ 28వ తారీఖున శ్రీవారికి జ్వరం వచ్చింది. ఆ తర్వాత 17వ రోజున ఆయన దేహాన్ని విసర్జించారు. జ్వరం 2-3 రోజులే ఉంది, కానీ ఆ తరువాత ప్రాయోపవేశం చేసినట్లు శ్రీవారు అన్నం తినటం మానేశారు. దానివల్ల రోజురోజుకి శరీరంలో శక్తి అనేది అసలు లేకుండా పోయింది. సమర్థులు మాట్లాడిన కొద్ది మాటలు నిర్వాణ సూచకంగా ఉన్నాయి, కానీ అది ఎవరూ గుర్తించలేకపోయారు. ఆయనకి జ్వరం వచ్చినప్పుడు బయటి నుంచి వచ్చే భక్తుల్లో కేవలం కాకాసాహెబ్ మాత్రమే ఉన్నాడు. కానీ అతన్ని వెంటనే బాబా స్వయంగా ముంబైకి పంపేశారు. తరువాత సమర్థుల ఆరోగ్యం గురించిన సమాచారాన్ని విని ఆయన నిర్యాణానికి 3-4 రోజుల ముందు వచ్చేశాడతను. దీనికి 1.5-2 సంవత్సరాల ముందు నుంచి నానాసాహెబ్ నిమోన్కర్ శ్రీ సమర్థుల దగ్గరుండి రాత్రింబవళ్ళు ఆయన సేవ చేసేవాడు. అది మనందరికీ తెలుసు. వీళ్లు కాక బుట్టి, జోగ్, భాటే, మాధవరావు మొదలైన భక్తులు షిరిడీలో ఉన్నారు. శ్రీ సమర్థులు రోజులో 2 సార్లు లెండీకి, గ్రామంలో భిక్షకి వెళ్లటం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. శ్రీ సమర్థులు వ్యాహ్యాళికి నడిచే వెళ్లేవారు, కానీ 2 వైపులా ఆయన్ని భక్తులు పట్టుకొని ఉండేవారు. నానాసాహెబ్ బుట్టి నిమోన్కర్ ఇంచుమించు శ్రీవారిని ఎత్తుకొని తీసుకెళ్లేవారు. తరువాత నిర్యాణానికి 1-2 రోజులు ముందు ఈ వ్యాహ్యాళి, ఉదయంపూట భిక్ష ఆగిపోయాయి. శ్రీ సమర్థులు చింతా కరోనక, చింతించకండి మొదలైన మాటలంటూ అందరికీ ధైర్యం చెప్పేవారు. తమ ప్రయాణ సమయం గురించి ఎవరికీ తెలియనివ్వలేదు. శ్రీ సమర్థులు అఖండంగా సావధానులై ఉన్నారు. చివరి క్షణం వరకు సావధానులై భక్తులకు ధైర్యం చెప్తూనే ఉన్నారు. 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నహారతి తరువాత బాపూసాహెబ్, కాకాసాహెబ్ వగైరా భక్తులను భోజనానికి ఇళ్లకు పంపేశారు. వీరందరూ మసీదులో శ్రీ సమర్థులతో కలిసి రోజూ భోజనం చేసేవారు. ఆ రోజు ఆ ప్రకారంగా వాళ్లని ఇళ్లకి పంపేసి తాము ఇక్కడ ఇహలోకాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు దగ్గర లక్ష్మీభాయ్, పాటిల్ భార్య, బయ్యాజీ, భాగోజీ, బాలాషింపే వాళ్ల లక్ష్మణ్, నానాసాహెబ్ నిమోన్కర్, ఇంకా కొందరు భక్తులున్నారు. మాధవరావు దేశపాండే కింద మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. ఆయన లక్ష్మీబాయి షిండేకి జేబులోంచి కొన్ని రూపాయలు 9 రూపాయలు తీసిచ్చారు. కొద్దిసేపు అయ్యాక ఇలా అనసాగారు, అరే అతామలా ఇథే బరే వాటత్ నాహి, వాడ్యాత్ ఘేవున్ చలాన్ మంజే బరే వాటేల్. అరే ఇప్పుడు నాకిక్కడ బాగాలేదు, వాడాలోకి. బాపూసాహెబ్ బుట్టి యొక్క దగడీవాడాని శ్రీవారు దగడీవాడా లేదా వాడా అని అనేవారు. తీసుకెళ్తే నాకు బాగుంటుంది, ఇదే ఆయన చివరి ఆజ్ఞ. తరువాత అలాగే జరిగింది. బయ్యాజీ దేహం మీద ఆయన ప్రాణాలు వదిలారు. శ్రీ సమర్థులు ఎప్పటిలాగే కూర్చునే ఉన్నారు. ఎంతో అనారోగ్యంలో కూడా శ్రీ సమర్థులు కూర్చునే ఉండేవారు. చావడిలో కొద్దిసేపు మాత్రమే నిద్రించేవారు. శ్రీవారి శ్వాస తగ్గిపోసాగింది. భాగోజీ ఇది గమనించి క్రింద కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్తో ఈ విషయం చెప్పాడు. నానాసాహెబ్ నీటి పాత్ర తీసుకుని సమర్థులకు నీరు త్రాగించసాగాడు. ఆ నీరు నోటిలోంచి బయటికొచ్చేసింది. అప్పుడు అతను దేవా అని గట్టిగా అరిచాడు. శ్రీవారు ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారు. మెల్లిగా ఊ అని పలికి తమ ప్రయాణం సాగించారు. 15వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు ఆయన దేహాన్ని వదిలేశారు. శ్రీవారు వాడాలోకి తీసుకెళ్లమని చెప్పిన మాటను గుర్తుపెట్టుకుని అందరూ బాపూసాహెబ్ బుట్టి వాడాలో శ్రీవారి దేహాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగానే దేవాలయ గర్భగుడిలో శ్రీవారిని సమాధి చేయటానికి తవ్వకం పని మొదలైంది. సాయంకాలం రహతా నుండి ఫౌజుదారు మొదలైన వాళ్లు వచ్చారు. ఆ నిశ్చయమే స్థిరమైంది. శ్రీ గోపాలకృష్ణుని విగ్రహం స్థాపించాలనుకున్న చోటే శ్రీవారి సమాధి అయ్యింది. ఆ దృఢమైన గర్భగుడిలో తవ్వకం పని రాత్రంతా గడిచింది. మర్నాడు కొద్దిగా అవాంతరం వచ్చింది. ఉదయాన్నే ముంబై నుంచి అమీర్భాయి వచ్చాడు. కోపర్గావ్ నుంచి రెవెన్యూ అధికారి వచ్చాడు. వాగ్వివాదం జరిగింది. కొద్దిమంది భక్తులు శ్రీవారిని బయట పొలంలోకి తీసుకెళ్లాలని మొండిపట్టుతో కూర్చున్నారు. రెవెన్యూ అధికారి అభిప్రాయ సేకరణ చేశాడు. శ్రీ బాపూసాహెబ్ వాడాలో శ్రీవారిని ఉంచాలన్న విషయంలో పై 2 విరుద్ధ అభిప్రాయాలున్న వాళ్లు ఒకే అభిప్రాయానికొచ్చారు. రెవెన్యూ అధికారి నగర్ కలెక్టర్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్తానన్నాడు. ఆ విధంగానే కాకాసాహెబ్ దీక్షిత్ నగర్ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడు శ్రీవారి ప్రేరణతో విరుద్ధ భావాలున్న ఆ భక్తులు అనుకూల అభిప్రాయాన్నివ్వాలనుకున్నారు. అందరి అభిప్రాయం ప్రకారం బాపూసాహెబ్ వాడాలో సమాధి చేయాలని నిర్ణయం జరిగింది. బుధవారం సాయంత్రం ఏకాదశి రోజున శ్రీవారి దేహాన్ని ఊరేగించి వాడాలోని గర్భగుడిలో పెట్టారు. ఆ ప్రదేశానికి వచ్చిన శోభ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తే తప్ప తెలీదు. దేవాలయంలోని గర్భగుడి పొడుగు వెడల్పు కూడా కావలసినంతే వచ్చింది. వాడాలోని పనిని చేపట్టినప్పుడు శ్రీ సమర్థులు ఇంత శోభను కలిగిస్తారన్న ఊహే లేదు. అసలెలా ఊహిస్తాం? శ్రీవారు ఎప్పుడు అంహీ వాడ్యాత్ జావున్ రాహు అని అంటుండేవారు. కానీ శ్రీవారు జీవించి ఉన్నప్పుడు జరగబోయే దాన్నెవరు ఊహించగలరు? వాడాలో సమాధి దగ్గర మనసు ముగ్ధ మనోహర మధురానందంతో ఉంటుంది. షిరిడీలో మనసుకి ఇదివరకటి ఆ ఆనందమే కలుగుతుంది. శ్రీ బాపూసాహెబ్ అదృష్టం ఎంత గొప్పదో ఎవరు వర్ణించగలరు? ప్రత్యక్షంగా దేవుడే ఇంటికొచ్చి కూర్చున్నాడు. దేవాలయం నిర్మించినందుకు దాన్ని శ్రీవారు సార్థకం చేశారు. ఇప్పుడిప్పుడు పూజార్చనలు పూర్తిగా హిందూ పద్ధతిలో చక్కగా నడుస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కలగటం లేదు. బ్రాహ్మణుల మాటను దేవుడు సమర్థించాడు. తమ దేహాన్ని వాళ్లకు అధీనం చేశారు. నిర్యాణానికి 4-5 రోజుల ముందు సోనీ తల్లిని పిలిపించి శ్రీవారు, ఇప్పుడు నాకు మసీదంటే విసుగు పుట్టింది, చావడి అంటే విసుగు పుట్టింది. ఇప్పుడు నేను వాడాలోకి వెళ్ళి కూర్చుంటాను, అక్కడ నన్ను బ్రాహ్మణులు చూసుకుంటారు అన్నారు. జోగ్ అక్కతో 4-5 సంవత్సరాల ముందే ఆమె చేయి పట్టుకుని, ఈ శౌచవిధి జరిపే స్థలం నాదే, ఇక్కడ రాతిమేడ తయారవుతుంది, అక్కడ నేను కూచుంటాను అన్నారు. శ్రీ సమర్థుల సంకల్పం ఇంతకు మునిపే నిశ్చయించబడినట్లుంది, కాని శ్రీవారు దాన్ని గురించి ఎప్పుడూ కూడా బయటకు తెలియనివ్వలేదు, లోపల ప్రేరణ కలిగించేవారు. సరే, చాలా ఆనందం కలిగింది. శ్రీ బాపుసాహెబ్ మీద ఇప్పుడు విశేషమైన బాధ్యత పడింది. దేవాలయం పని పూర్తి చేయవలసి ఉంది. శ్రీవారి పూజార్చనలకు శాశ్వత స్వరూపాన్నివ్వవలసి ఉంది. ఆయన ఇప్పుడు సమాధిని వదిలి వెళ్తారని అనిపించటం లేదు. శ్రీవారు నిర్యాణమయ్యాక ప్రతిచోట అనుభవాలిచ్చారు. తెల్లవారుజామున లక్ష్మణ్ భట్కి స్వప్నంలో వచ్చి, ఆ బాపుసాహెబు నిద్రపోతున్నాడు, పద లే, నాకు కాకడహారతి చేయి అని చెప్పారు. అదేవిధంగా లక్ష్మణ్ భట్టు స్నానం చేసి బుధవారం ఉదయం మసీదుకి పోయి ఆ దేహానికి పూజ చేసి హారతిచ్చాడు. పండరిపురంలో దాసగణు కలలోకి వచ్చి ఇలా చెప్పారు, మసీదు కూలిపోయింది, అపరిమితంగా పూలు తెచ్చి నా దేహం మీద కప్పు. 27వ తారీఖున శ్రీవారి 13వ రోజున గొప్ప ఉత్సవం జరిగింది. ఎన్నో ప్రదేశాల నుంచి భక్తులు వచ్చేశారు. భోజనంలోకి లడ్లూ చేశారు. అందుకు విరాళాలు 2,400 రూపాయలు పోగయ్యాయి. నానాసాహెబ్ చాందోర్కర్ మొదలైన వారంతా అక్కడ పోగయ్యారు. ఇదివరకు శ్రీ రాధాకృష్ణబాయి వెళ్ళిపోయాక భక్తులు చందాలు వేసుకుని ఆ నిధితో సంస్థ నడిపించేవారు. శ్రీ సమర్థుల పూజకు అవసరమైన ఖర్చంతా దాన్లోంచే వాడేవారు. ఆ నిధి ఇప్పటికీ ఇదివరకులాగానే నడుస్తోంది. ప్రస్తుతం 15 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీ బాపుసాహెబ్ బుట్టిని దీనికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆయన చేసే ఏర్పాట్లన్నీ ప్రామాణికంగా 24వ తారీఖు వరకు జరిపించాలి. క్రిస్మస్ 24, 25, 26 తారీఖుల్లో భక్తులందరూ ఇక్కడ షిరిడీకి వస్తారు. అప్పుడు శ్రీవారి సంస్థానం కోసం నియమాలు ఏర్పరచి సంస్థకి నిశ్చితమైన స్వరూపాన్నిస్తారు. అప్పుడు మీరు ఇక్కడికి తప్పకుండా రావాలి. ఉత్తరం సవిస్తరంగానే కానీ హడావుడిగా వ్రాశాను. నే వ్రాసిన దానిలో ఏమైనా తప్పులుంటే క్షమించగలరు. నేను 2-3 రోజుల్లో నాగపూర్ రావాల్సి ఉంది. అక్కడ మిమ్మల్ని కలిసినప్పుడు ఇంకా విశేషాలు చెప్తాను. ఇంతే సంగతులు, చిత్తగించవలెను. వినమ్రతతో మీ గణపతి నార్కే. తాజాకలం. శ్రీవారి దేహం 24 గంటలు గడిచాక కూడా బిగుసుకుపోలేదు. మర్నాడు నోటి నుంచి కొంచెం రక్తం వచ్చింది. కాళ్ళు చేతులు అటూ ఇటూ కదల్చటానికి వీలుగా ఉన్నాయి. కఫ్ని చించి తీయవలసిన అవసరం పడలేదు. చివరి కఫ్ని వాడాలో మా ఇంట్లో ఉంది.